ఇంతవరకు ముండకోపనిషత్తులో ప్రథమ ఖండం అంతా కూడా అపరావిద్యకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ అపరావిద్యలో నుంచి పరావిద్యలోకి రావటానికి ఎలా ఆ మార్గాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఈ చివరి రెండు మంత్రాలతోటి పరావిద్యలోకి అడుగు పెట్టేటట్టుగా చేస్తున్నాడు ఇక్కడ ఉపనిషత్తు ఋషి. అంటే అపరావిద్యల్లో ఉన్నటువంటి దోషాలను చూపించి యజ్ఞకర్మల ద్వారా స్వర్గభోగాలు లభిస్తాయే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం రాదు అని తెలియజేసి, శాశ్వత ఆనందం కనుక కావాలి అని అంటే బ్రహ్మ విద్యయే నీకున్నటువంటి ఏకైక మార్గం కనుక ఆ బ్రహ్మ విద్యని ఆ పరావిద్యని నువ్వు నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనేటువంటి ఆ భావాన్ని కలిగించడానికి ఈ చివరి రెండు మంత్రాల్లో ప్రయత్నం చేస్తూ ఇక తర్వాత ద్వితీయ ముండకం నుంచి ఆ పరావిద్యని గురించి, బ్రహ్మ విద్యని గురించి, ఆత్మవిద్యని గురించి, ఆత్మానుభూతిని పొందడానికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి విషయాల గురించి చెప్పడం ప్రారంభించబోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రథమ ముండకంలో ఈ ద్వితీయ ఖండం ఈ చివరిలో ఉన్నటువంటి 12-13 మంత్రాలు అపరావిద్య నుంచి పరావిద్యలోకి గెంతటం అనే దాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఏం చెప్తున్నారో 12 మంత్రం చూడండి. పరీక్ష లోకాం కర్మచితాం బ్రహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృతకృతేన తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం కర్మచితాన్ లోకాన్. కర్మల ద్వారా లభించేటువంటి లోకాల్ని పరీక్ష పరీక్షించి ఆ తర్వాత బ్రహ్మణః బ్రాహ్మణుడు. ఇక్కడ బ్రాహ్మణుడు అని అంటే ఏదో బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడిని కాదు, మోక్షార్థం ప్రయత్నం చేసేటువంటి సాధకుడు అంటే ముముక్షువైనటువంటి వాడు. అంటే ఎలాగైనా సరే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి ముముక్షువైనటువంటి వాడు అతన్నే ఇక్కడ బ్రాహ్మణుడు అని అంటున్నారు. అదిగో అటువంటి వాడు అకృతః నిత్యమైనటువంటిది, కృతేన నాస్తి కర్మల ద్వారా పొందలేము అని నిర్వేదం ఆయాత్ నిరాశను పొందునుగాక. తత్విజ్ఞానార్థం ఆ పరతత్వాన్ని తెలుసుకోవటానికి సహా అతడు సమిత్పాణిహి చేత సమిధలు ధరించి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అంటే శృతుల యొక్క జ్ఞానం తెలిసినటువంటి వాడు, ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ బ్రహ్మనిష్టలో ఉండేటువంటి వాడు అయినటువంటి గురువును అభిగచ్చే సమీపించాలి. కర్మల ద్వారా లభించేటువంటి లోకాలని పరీక్షించి, ఇంతవరకు చెప్పుకున్నారు కర్మల ద్వారా లభించేటువంటి లోకాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, అనిత్యమైనటువంటివి, తాత్కాలికమైనటువంటి భోగాల్ని అందించేటువంటివి. ఆ విషయాన్ని పరీక్షించిన తర్వాత నిత్యమైనటువంటిది కర్మల ద్వారా లభించేది కాదు అని గ్రహించినటువంటి, నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖం ఆనందం కర్మల ద్వారా లభించదు అని తెలుసుకున్నటువంటి ముముక్షువైనటువంటి వాడు కర్మల పట్ల నిరాశను పొందుతాడు. ఎన్ని కర్మలు చేస్తే ఏముందండి, దీనివల్ల ఏం ప్రయోజనం, మనకి శాశ్వతమైనటువంటి ఫలితం రాదు కదా అని నిర్వేదాన్ని పొందినటువంటి వాడై అప్పుడు అతడు ఏం చేస్తాడు అని అంటే సహా ఆ పరతత్వాన్ని గ్రహించటం కోసమని చెప్పి సమిత్పాణిం శ్రోత్రియం బ్రహ్మనిష్టం. సమిత్పాణిం సమిధల్ని చేత ధరించి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని సమీపిస్తాడు. ఇది అంటే ఇక్కడ మనకి చిన్నగా ఆ బ్రహ్మజ్ఞానాన్ని అందుకోవటానికి ఆ బ్రహ్మవేత్త లేదా సద్గురువు అయినటువంటి మహాత్ముణ్ణి సమీపించేటువంటి విధానాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇదే మనకి భగవద్గీతలో 4వ అధ్యాయంలో 34వ శ్లోకంగా కూడా చెప్పబడింది. అక్కడ చెప్పిందే ఇక్కడ చెప్పిందే, అక్కడ దాన్ని కొంచెం మార్పులతోటి అక్కడ శ్లోకంగా మనకి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? కర్మల ద్వారా లభించేటువంటి లోకాలన్నింటినీ కూడా పరీక్షించాలి. అలా పరీక్షిస్తే ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? దీనివల్ల వచ్చేటువంటి లోకాలన్నీ కూడా లేదా భోగాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, అనిత్యమైనటువంటివి అని తెలుస్తుంది. కర్మలన్నీ కూడా పరిమితమైనటువంటివని, అది యజ్ఞం కావచ్చు, దానం కావచ్చు, తపస్సు కావచ్చు, ఏదైనా సరే, ఎంత పుణ్యకర్మ అయినా సరే పరిమితమైనటువంటి కర్మలు పరిమితమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి కానీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు. ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఎంతటి గొప్ప కర్మలు చేసినా యజ్ఞకర్మ, దానకర్మ, తపస్సు అనేటువంటి కర్మ ఏవి చేసినప్పటికీ కూడా ఇక్కడ చేసినటువంటి పుణ్యకర్మల ఫలితంగా తాత్కాలికంగా సుఖభోగాల లోకాల్లో అనుభవించడం జరుగుతుందే తప్ప శాశ్వతమైనటువంటి సుఖం రాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. కర్మల ద్వారా లభించేటువంటి లోకాలని పరీక్షించినటువంటి ముముక్షు అలా తెలుసుకున్న తర్వాత, మరి నిజంగా ఏ మానవుడైనా సరే ఏ కర్మల చేయటమైనా సరే ఎందుకు చేస్తాడు? ఈ ప్రశ్న కనుక మనం వేసుకుంటే ఈ కర్మలు చేయాలనేటువంటి ఆ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందంటే లోపలటువంటి కోరికల వల్ల వస్తుంది. కర్మలు ఎందుకు చేస్తాడు అంటే లోపల కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు ప్రేరణ చేస్తున్నాయి. ఈ కోరికల్ని తీర్చుకోవాలంటే ఈ కర్మలు చేయాలి అని శాస్త్రం చెబుతుంది, పెద్దలు చెబుతున్నారు, కాబట్టి ఆ కర్మలు చేద్దాము అని. ఏ సందర్భంలోనైనా ఎవరికైనా దాన ధర్మం చేయాలి అని అంటే వెంటనే ఎందుకు చేయాలి అని ప్రశ్న వస్తే మనం ఈనాడు మన దగ్గర ఏదో ఉంది కాబట్టి మనం చేస్తున్నాం, ఇలా చేస్తే మనకి మళ్ళీ వచ్చే జన్మలో మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది, అప్పుడు మనం కాస్త ఉన్నవాళ్ళుగానే పుడతాం, ఈ డబ్బు కోసం బాధపడాల్సినటువంటి పని లేకుండా ఉంటుంది అనేటువంటి భావన ఉంటుంది. అలాగనే ఏమైనా పుణ్యకర్మలు కనుక చేస్తే స్వర్గలోక భోగాలు అనుభవిస్తాం అని ఉంటుంది. ఇట్లా మనలో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలే మనల్ని కర్మలకి ప్రేరేపిస్తామని. మరైతే ఈ కోరికలన్నీ కూడా ఎందుకు పుడుతున్నాయి మనలో? అజ్ఞానం వల్ల పుడుతున్నాయి. అజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం లేనందువల్ల, అంటే నేను ఆత్మను తెలియనందువల్ల, నేను జీవుణ్ణి అని అనుకోవటం వల్ల, నేను మళ్ళీ మళ్ళీ జన్మిస్తాను అనుకోవటం వల్ల, ఆ జన్మించినప్పుడు మళ్ళీ బాగా హాయిగా ఆనందంగా ఉండాలి కాబట్టి ఇప్పుడేదో మనం కాస్త పుణ్యకర్మలు చేసుకుందాం అనేటువంటి ఆలోచన వస్తుంది. అంటే మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా ఆత్మజ్ఞానం తెలియనటువంటి, నేను ఆత్మను తెలియనటువంటి అజ్ఞానంలో మాత్రమే చేస్తూ ఉన్నాం. కాబట్టి అజ్ఞానంలో చేసేటువంటి సమస్తమైనటువంటి కర్మలు మనకు అందించేటువంటి లోకాలు కూడా అజ్ఞానంలో లోకాలే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా చేస్తున్నామో మనకు వచ్చేది కూడా అలాంటివి అన్నమాట. కాబట్టి అన్ని కర్మలు కూడా మనకి సంసారాన్ని అందించేవే కానీ మనకి నిత్యమైనటువంటి వస్తువుని అందించేవి కావు, నిత్యమైనటువంటి సుఖాన్ని అందించేవి కావు. శాశ్వతమైనటువంటి సుఖం కనుక కావాలంటే శాశ్వతమైనటువంటి పరే పరే మనం చేయాలి. ఇక్కడ అజ్ఞానంలో పరిమితమైనటువంటి కర్మలు చేస్తే పరిమితమైనటువంటి సుఖాలే మనకు అందుతాయి. కాబట్టి మనం పుణ్యకర్మల ద్వారా ఇంద్రలోకం వెళ్ళినా, చంద్రలోకం వెళ్ళినా, పితృలోకం వెళ్ళినా, బ్రహ్మలోకం వెళ్ళినా, ఏ లోకం వెళ్ళినా సరే అక్కడ మనం అనుభవించేటువంటి ఆనందం ఎలాంటిది అని అంటే మనో సంబంధమైనటువంటిదే కానీ ఆత్మ సంబంధమైనటువంటిది కాదు. ఏమిటి రెండింటికి తేడా? మనో సంబంధమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో అది కాసేపటికి పోద్ది, ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి కర్మల ద్వారా మనం అనుభవించేటువంటి ఆనందాలన్నీ మనో సంబంధమైనటువంటివి, అంటే అనిత్యమైనటువంటి ఆనందం నిత్యమైనటువంటిది మాత్రం కాదు. మరి ఈ లోకాల్లో ఉన్నటువంటి ఆనందం అంతా ఎలాగూ అనిత్యమైనటువంటిదే కనుక మరి వాటి కోసం కనుక మనం ఎగబడితే ఏం జరుగుతుందండి? లోకాల్లో ఉన్నటువంటి ఆనందం కోసం ఎగబడితే లోకేశ్వరుడికి దూరం అయిపోతాడు. ఇదే మనం తెలుసుకోవాల్సింది, కర్మల ద్వారా తెలుసుకోవాల్సింది. కర్మల ద్వారా మనం ఎన్ని ఏ లోకాలని పొందినా ఆ లోకాలనైతే పొందుతాం కానీ లోకేశ్వరుడికి మాత్రం దూరం అయిపోతాం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి లోకేశ్వరుని పొందాలని అనుకున్నావా? లోకాల మీద ఉన్నటువంటి ఆసక్తిని వదిలిపెట్టు, వాటి మీద ఉన్నటువంటి కోరికను వదిలిపెట్టు, అక్కడ లభించేటువంటి భోగాల మీద ఉన్నటువంటి ఆసక్తిని వదిలిపెట్టు. నీకు లోకాల మీద ఉన్నటువంటి, లోకాల్లో ఉన్నటువంటి ఆనందం కావాలన్నా లోకేశ్వరుడి యొక్క సాన్నిధ్యం కావాలన్నా లోకేశ్వరుడి యొక్క సాన్నిధ్యం కావాలంటే లోకాల్లో ఉన్నటువంటి భోగాల్ని వదిలి, లోకాల్లో ఉన్నటువంటి భోగాల్ని కనుక కావాలనుకున్నావో లోకేశ్వరుని వదిలేసి అంతే నీకున్నటువంటి మార్గం. కాబట్టి ఇక్కడ మనం చేసేటువంటి పుణ్యకర్మల ద్వారా అంటే యజ్ఞయాగాదుల ద్వారా మనం పొందేటువంటి లోకాలన్నీ కూడా నశించిపోయేవే అని, అక్కడ సుఖాలు భోగాలు కూడా నశించిపోయేవని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు నిత్యమైనటువంటి పరమాత్మని ఈ కర్మల ద్వారా పొందలేమని, పైగా పరమాత్మకు మనం దూరమైపోతామని తెలుసుకుంటాం. అలాగనే తెలుసుకుంటే ఏం జరుగుతుంది, ఆ కర్మల జోలికి పోవాలని అనిపిస్తుంది. అయ్యా విషం కలిసినటువంటి ఆహార పదార్థం ఉంది తీసుకోవాలంటే అది మనకి ఎంత రుచికరమైందనే తీసుకుంటావా, తీసుకో మంచిదైతేనే తీసుకుంటాం. అలాగనే ఏదో శాశ్వతమైనటువంటి ఆనందం లేదు, తాత్కాలికమైనటువంటి ఆనందం ఉంది, ఈ ఆనందాన్ని కనుక నువ్వు పొందుతున్నావంటే భగవంతుడికి దూరం అయిపోతావు, శాశ్వత ఆనందానికి దూరం అయిపోతావు అని అంటే అప్పుడు మనం వీటికోసం పరుగులు తీస్తామా, తీయం. కాబట్టి ఇది పరీక్ష లోకాన్ అని చెబుతుంది. కనుక వాటి పట్ల ఎప్పుడైతే మనకి ఆ వైరాగ్యం కలిగిందో, గారిణివాడు చూపించేటువంటి ఇంద్రజాలం వంటి స్వర్గభోగాల మీద మనకి విరక్తి కలుగుతుంది. ఇలా వివేకంతో వైరాగ్యంతో కర్మలు చేయాలి అనేటువంటి ఆసక్తిని, కర్మల వల్ల వచ్చేటువంటి సుఖభోగాల్ని అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని, ఇదే నా జీవితం యొక్క ధ్యేయం అనేటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టినటువంటి ముముక్షు ఏం చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఎందుకు విడిచిపెడుతున్నాడు, పరమాత్మతో సంబంధం కోసం విడిచిపెడుతున్నాడు. కాబట్టి పరమాత్మతో సంబంధం కోసం వీటిని విడిచిపెడుతున్నాడు కాబట్టి ఆ పరమాత్మని పొందాలి. పరమాత్మని పొందాలంటే పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. మరి జ్ఞానం అంటే, జ్ఞానం అంటే లేని వస్తువు కాదు, అది ఉన్న వస్తువే. మరి ఉన్నదాన్ని ఎందుకంటే తెలుసుకోవటం, మన ఇంట్లోనే ఉంది ఆ వస్తువు ఎందుకంటే తెలుసుకోవటం, నీ ఇంట్లోనే వస్తువు ఉంది, ఆ వస్తువుతో నువ్వు సుఖాన్ని పొందాలని అనుకున్నావు కానీ అది ఇంట్లో ఉన్నట్టుగా నీకు తెలియదు. మరి తెలియకపోతే నీకు సుఖం ఎట్ట వస్తుంది, తెలిస్తేనేగా. అదే ప్రకారంగా ఆత్మ ఉన్న వస్తువు, అది మన స్వరూపం, అది మనమే. అయినప్పటికీ కూడా మరి దాన్ని పొందడానికి ఎందుకండి కష్టం అని అంటే అది మనమేనన్న సంగతి మనకు తెలియదు, అది మన స్వరూపం అన్న సంగతి మనకు తెలియదు. తెలిసినా మర్చిపోతా ఉన్నాం, ఎప్పుడు మర్చిపోతానే ఉన్నాం. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని ఎందుకు తెలుసుకోవాలంటే, ఉన్నదని తెలియదు కాబట్టి తెలుసుకోవాల్సి వచ్చింది, మర్చిపోయావు కాబట్టి తెలుసుకోవాల్సి వచ్చింది. మర్చిపోయినటువంటి విషయం అరిచినా కూడా అందేది కాదు, తరిచినా దొరికేది కాదు. మరి ఎలా తెలుస్తుంది, ఇతరులు గుర్తు చేయాలి. ఎవరు గుర్తు చేయాలి, గుర్తు చేసేటువంటి వాడే గురుదేవుడు. కాబట్టి గురువు గుర్తు చేసేటువంటి వాడు, అందుకని గురువునే గుర్తు చేయాలి. నీ స్థితి ఏమిటో నీకు తెలియజేయాలి. కానీ గురువు నీకు తెలియజేయాలంటే నువ్వు ఎక్కడున్నావో నీ అడ్రస్ కనుక్కొని నీ దగ్గరకు వస్తాడా, ఆహా ఆ గురువు ఎక్కడున్నాడో ఆయన అడ్రస్ కనుక్కొని నువ్వు వెళ్ళాలి. ఎందుకని, అది నీ అవసరం అంతే కదా, నీ అవసరం కాబట్టి, నీకు ఆ జ్ఞానం కావాలి కాబట్టి, ఆ జ్ఞానాన్ని అందించేటువంటి వాడు గురువు కాబట్టి, ఆ గురువు ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ గురువుని నువ్వు సమీపించాలి. అందుకే ఆ గురువుని సమీపించేటువంటి విషయాన్నే ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. అయితే ఎటువంటి గురువుని సంప్రదించాలి, కాబట్టి ఆ గురువు యొక్క ఆ అర్హతలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏం చెప్పారు గురువు యొక్క అర్హతల్ని, శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నారు. ఈ రెండు లక్షణాలు ఉన్నటువంటి వాడు సద్గురు. ఈ రెండు లక్షణాలు కనుక లేకపోయినట్లయితే అతడు మామూలు గురువు. అసలు ఈ రెండు లక్షణాలు కాకుండా వ్యతిరేక లక్షణాలు కనుక ఉంటే ఆయన గురువు కాదు, బరువు. కాబట్టి సద్గురు అయినటువంటి వాడిని ఆశ్రయించాలంటే ఆయనలో ఈ రెండు లక్షణాలు ఉన్నాయా లేవా చూడాలి. అదే శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియం అంటే శృతుల యొక్క జ్ఞానం తెలిసినవాడు అని. శృతి అనే మాట నుంచి శ్రోత్రియం అనేటువంటి పదం వచ్చింది. శ్రోత్రియం అంటే శృతులు తెలిసినటువంటి వాడు, అంటే వేద విజ్ఞానం తెలిసినటువంటి వాడు, వేదాల్లో ఉన్నటువంటి విషయం తెలిసినటువంటి వాడు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక షరతు కూడా ఉంది, వేదాల్లోని కర్మకాండ మాత్రం తెలిసినటువంటి వాడు కాదు సద్గురు, వేదాల్లో ఉన్నటువంటి సమస్తము తెలిసినటువంటి వాడు. అంటే వేదాల్లో ఉన్నటువంటి నాలుగు భాగాలకు సంబంధించినటువంటి జ్ఞానము తెలిసినటువంటి వాడు, అదిగో అటువంటి వాడినే శ్రోత్రియుడు అని అంటారు. అలాగనే ఒట్టి శ్రోత్రియుడైతే చాలదు, ఆయన బ్రహ్మనిష్ఠుడు కూడా అయి ఉండాలి. బ్రహ్మనిష్ఠుడు అని అంటే బ్రహ్మాన్ని గురించి చెబుతున్నాడు కాబట్టి, శృతుల యొక్క జ్ఞానం అంతా పరమాత్మ తత్వాన్ని చెబుతుంటది కాబట్టి, ఆ పరమాత్మ తత్వాన్ని ఊరికి చెప్పటం మాత్రమే కాకుండా ఆ చెప్పినటువంటి విషయాన్ని తన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించేటువంటి వాడు, జీవితంలో ఆచరించాలనుకునేటువంటి వాడు, ఎప్పుడూ ఆ బ్రహ్మ బ్రహ్మనిష్టలో ఉండేటువంటి వాడు, అందుకని ఆయన్ని బ్రహ్మనిష్టం అని అన్నారు. ఈ ప్రకారంగా శృతుల యొక్క జ్ఞానం తెలిసి ఉండాలి, తెలిసినటువంటి జ్ఞానం అనుభవాలు తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ రెండు అర్హతలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాడినే సద్గురువు అని అంటారు. మరొక లక్షణం కూడా ఉంది, ఇక్కడ మాత్రం చెప్పలేదు కానీ, కరుణా సముద్రం అని. అంటే కరుణా సముద్రుడైనటువంటి గురువు కావాలి. ఎందుకంటే ఆయన కరుణా సముద్రుడు, శిష్యుడు ఆశ్రయించినటువంటి శిష్యుడి యొక్క స్థాయి ఏమిటో తెలుసుకొని ఆ స్థాయికి అనుగుణంగా తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్పాలి. అతని యొక్క స్థాయి తక్కువలో ఉంటే తక్కువ స్థాయిలోకి దిగి వచ్చి చెప్పాలి. అతని యొక్క స్థాయి కాస్త పర్వాలేదు అనుకుంటే ఆ స్థాయిలో అతను చెప్పచ్చు. అలా కనుక చెప్పాలి అంటే, అతని స్థాయిలోకి దిగి వచ్చి చెప్పాలి అని అంటే అతడు కరుణాసముద్రుడై ఉండాలి, దయగలిగినటువంటి వాడై ఉండాలి. శిష్యుడి పట్ల గురువుకి అటువంటి దయ ఉండాలి, అప్పుడే అతడు నిజమైనటువంటి గురువు అవుతాడు. ఈ మూడు లక్షణాలు కూడా నిజంగా ఉండాలి. అయితే రెండు లక్షణాలు మాత్రం ఇక్కడ చెప్పారు, ఆ రెండు లక్షణాలు ఉన్నా కూడా చాలు అనేటువంటి ఉద్దేశంతో. మరి తాను పొందినటువంటి జ్ఞానాన్ని, తాను పొందినటువంటి అనుభవాన్ని ఆ శిష్యుల యొక్క స్థాయిలోకి దిగివచ్చి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగేటువంటి వాడు అతడే కరుణా సముద్రుడైనటువంటి గురువు. సాధారణంగా మనకి ఇక్కడ శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పినటువంటి రెండు లక్షణాల్లో కూడా శ్రోత్రియుడై బ్రహ్మనిష్ఠుడు కనుక కాకపోతే ఏమిటండి, వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అలా చెప్పేస్తూ ఉంటాడు స్పీకర్లాగా, మైక్ లాగా. మైక్ ఏం చేస్తుంటుంది, ఇక్కడ ఏ మాట అయితే వస్తుందో ఆ మాటనే వినిపిస్తుంది, కానీ అంతకంటే ఎక్కువగా ఒక్క మాట కూడా వినిపిస్తుంది, ఏం చెప్తే అదే వినిపిస్తుంది. కాబట్టి ఆయన కూడా ఏం చేస్తాడంటే, ఆ శృతుల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో, ఈ గ్రంథాలన్నింటిలో ఏముందో దాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పేస్తాడు. దానివల్ల శిష్యుడికి అంత ప్రయోజనం కలగదు. అంటే విషయం అయితే తెలుస్తుంది కానీ ఆ విషయం సరిగ్గా లోతుగా అర్థం కాదు, దాన్ని అనుభవంలో తెచ్చుకోవడానికి అసలు ప్రయత్నమే చేయడు. అందుకని దాన్ని ఓటికొండ అంటారు. ఓటికొండ బాగానే మోగుద్ది కానీ నీళ్ళు పోస్తే కారిపోద్ది. అదే ప్రకారంగా బాగానే చెబుతాడు కానీ, తన యొక్క వాక్చాతుర్యంతో బ్రహ్మాండంగా చెప్తాడు కానీ దానివల్ల మనకి పెద్దగా ప్రయోజనం లేదు. ఆ కొండ వాడుకోవటానికి పనికిరానట్టుగానే ఈ జ్ఞానం కూడా మనకి వాడుకోవటానికి పనికిరాదు, అనుభవంలో తెచ్చుకోవటానికి, సాధన చేయటానికి పనికి రాకుండా. మరైతే కొంతమంది ఉంటారు, వాళ్ళు శ్రోత్రియులు కాదు కానీ బ్రహ్మనిష్ఠులు, మహాత్ములైనటువంటి వాళ్ళు. వాళ్ళు అంటే ఎంత గొప్ప బ్రహ్మనిష్ఠులు అంటే వాళ్ళు ఆ సాక్షాత్కారం కూడా పొందినటువంటి వాళ్ళే. మరి అటువంటి వాళ్ళ సంగతి ఏమిటండి? లేదు, కొంతమంది సాక్షాత్కారం పొందకపోయినా ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు నిరంతరము కూడా బ్రహ్మనిష్ఠులో ఉంటారు. మరి అటువంటి వాళ్ళు శ్రోత్రియులు కాదనుకోండి, అప్పుడేమిటి? ఆయన నోరు తెరిచి ఏమి చెప్పడం మనకేం అర్థం కాదు. కాబట్టి ఉపయోగమైంది, ఊరికనే చూస్తాం, దండం పెట్టుకుంటాం, వస్తాం. కనుక ఒట్టి బ్రహ్మనిష్ఠుడైనా లాభం లేదు, ఒట్టి శ్రోత్రియుడైనా లాభం లేదు, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలి. అలాగనే కొన్ని గ్రంథాల్లో, కొన్ని ఉపనిషత్తుల్లో కరుణా సముద్రుడు కూడా చెప్తాడు, అది ఉంటే ఇంకా మంచిది. కనుక ఈ ప్రకారమైనటువంటి లక్షణాలు ఉంటే అటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైనటువంటి గురువుల్ని ఆశ్రయించాలి, వాళ్ళని సేవించాలి, వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని పొంది తరించాలి. అందువల్ల శిష్యుడు ఆ గురువుని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇలాంటి గురువు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వెళ్ళాలి. గురువు యొక్క జ్ఞాన బోధతోటి తాను అన్వేషించేటువంటి సత్యవస్తువు తనకన్నా వేరుగా లేదు, తానే ఆ సత్యవస్తువుని, తానే ఆ ఆత్మని అని తెలుస్తుంది గురుబోధతో. గురుబోధ వల్ల ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఇంతకాలం నుంచి మనం ఏం తెలుసుకున్నాం? నేను ఆ పరమాత్మనే, నీవు పరమాత్మే, మనం యథార్థంగా పరమాత్మ. మరి మిగిలినటువంటి దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అది పరమాత్మ కాదు, అది వేరే, దానికి అస్తిత్వం లేదు అని మనం తెలుసుకున్నాం. అదే ప్రకారంగా ఇక్కడ గురువు ద్వారా తాను కావాల్సినటువంటి, తాను కోరుకున్నటువంటి ఆ సత్యవస్తు తానే అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ ఆత్మానుభూతిలో శిష్యుణ్ణి నిలిపేటువంటి గురువు సాక్షాత్తు భగవానుడే. ఆ స్థితిలో శిష్యుణ్ణి కనుక నిలిపితే ఆ గురువు సాక్షాత్తు భగవానుడే. అటువంటి గురువు యొక్క రుణం తీరేది కాదు, తీర్చేది కాదు. మరి అటువంటి గురువుని ఎలా సమీపించాలట, ఎలా సమీపించాలో ఈ మంత్రంలో చివరి రెండు పాదాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఏమని చెప్తున్నారు? సమిత్పాణిం శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్తున్నారు. సమిత్పాణిం, సమిధలు చేత పట్టుకొని బయలుదేరాలంట ఆయన దగ్గరికి. మనకి తెలుసు పసిపాప దగ్గరికి, గర్భిణీ స్త్రీ దగ్గరికి, భగవంతుడి దగ్గరికి, గురువు దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని. కాబట్టి ఇక్కడ కూడా సమిధలు చేత పట్టుకొని వెళుతున్నాడు. సమిధలంటే దేనికి పనికొస్తాయి? యజ్ఞం చేస్తూ ఉంటే, హోమం చేస్తూ ఉంటే ఆ హోమాగ్నిలో వేయడానికి పనికొచ్చేటువంటి వాటిని సమిధలు అని అంటారు. అంటే కట్టె పుల్లలు. ఇదేమిటండి గురువు దగ్గరికి వెళుతూ ఈ పుల్లలు తీసుకొని పోవటం ఏమిటి అని సామాన్యుడు అనుకోవచ్చు. కానీ ఎందుకు తీసుకువెళ్తున్నాడు? గురువు ఎప్పుడు లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. ఆ యజ్ఞాల్లో సమిధలు అవసరం అవుతూ ఉంటాయి. మరి ఆ సమిధలను అక్కడ ఉన్నటువంటి శిష్యులు తెస్తూ ఉంటారు. కానీ వెళ్ళేటువంటి వాడు కూడా సమిధులు కనుక తీసుకెళ్తే ఆ సమిధులు గురువు చేసేటువంటి యజ్ఞానికి ఉపయోగపడతాయి. అలా గురువుకు ఉపయోగపడేటువంటి వస్తువుని తీసుకెళ్ళాలి. అంతే తప్ప మనకి పనికిరాని వస్తువుని గురువుకు కనుక ఇచ్చేస్తే మనం ఇచ్చినట్టు ఉంటుంది, ఆయన ఏం చేసుకుంటే మనకెందుకు అని అనుకోకుండా మనం ఇచ్చేటువంటి ప్రతి వస్తువు కూడా గురువుకి ఉపయోగపడాలి, గురువు దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ ఉద్దేశంతో మనం గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏవైనా వస్తువైనా మనం తీసుకెళ్తూ ఉండాలి. ఇది సామాన్యమైన అర్థమైతే, మరి సమిధలు తీసుకెళ్ళటంలో ఒక విశేషార్థం ఉంది. అదేమిటి? తనలో ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అది సమిధలు కనుక హోమాగ్నిలో వేస్తే భస్మమైనట్టుగా తన యొక్క అజ్ఞానం కూడా గురుదేవుని యొక్క వచనాల కారణంగా, ఆయన అందించినటువంటి జ్ఞానం అనేటువంటి అగ్నిలో మన యొక్క అజ్ఞానం కూడా భస్మమైపోవాలి. అజ్ఞానం భస్మమైపోయి జ్ఞానంలో నిలవాలి. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం. కాబట్టి మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమిధల్ని తీసుకువెళ్ళడం, అజ్ఞానం అనేటువంటి సమిధని కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి అనేటువంటి భావనతోటే ఇక్కడ తీసుకెళ్తూ ఉంటాం. అయితే ఇది ఆనాడు పూర్వకాలంలో గురు శిష్య సంబంధం అట్లా ఉండేది. ఇప్పటికీ కొన్ని చోట్ల అలాగనే ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో అలాంటి సంబంధాలు లేవు. కారణం, కొంతమంది గురువులు దానికి కారణం, కొంతమంది శిష్యులు కూడా దానికి కారణం. ఎందుకంటే గురువు గురువుగా ప్రవర్తించటం లేదు, శిష్యుడు శిష్యుడిగా ప్రవర్తించట్లేదు. ఆయన ఇట్లా ప్రవర్తించలేదు కాబట్టి నేను ఇట్లా ప్రవర్తించాను ఈయనంటాడు, వీళ్ళు ఇట్లా తయారయ్యారు కాబట్టి మేము ఇట్లా తయారయ్యామని వాళ్ళు అంటారు. కానీ ఇద్దరిది తప్పే. ఎవడు ఎట్లా తయారైనా తను తన బాధ్యతను నెరవేర్చాలి. గురువు గురువు బాధ్యతను నెరవేర్చాలి. శిష్యుడు ఎట్లాంటి వాడైనా, శిష్యుడు గురువు ఎట్లాంటి వాడైనా సరే తన బాధ్యతను తాను నెరవేర్చాలి. కాబట్టి ఇది కనుక మర్చిపోయినట్లయితే అది వాళ్ళకి స్వయంకృత అపరాధం, అంటే వాళ్ళకి వాళ్ళే హాని చేసుకోవటం కింద లెక్క అన్నమాట. అందుకనే ఈనాడు గురు శిష్య సాంప్రదాయం మరుగునబడిపోయింది. ఈనాటి శిష్యులు సమిధులు చేత పట్టుకొని రావట్లేదు, సాడీలు చేత పట్టుకొని వస్తున్నారు గురువు దగ్గరికి. గురువులో ఉన్నటువంటి జ్ఞానాగ్నిని దర్శించడం వాళ్ళకి చేత కావట్లేదు, కానీ ఆయనకి శోకాగ్నిని కలిగించడం మాత్రం చేతనవుతా ఉంది. గురువు ఎలా ఉండాలో వాళ్ళే శాసిస్తున్నారు. ఇదిగోనండి ఇట్లా ఉండాలి నువ్వు అని చెప్తున్నారు. మేము ఎట్లానే ఉంటాం కానీ నువ్వు మాత్రం అట్లా ఉండకూడదు, నువ్వు గురువు కదా, గురువు కాబట్టి మేము చెప్పినట్టుబడి ఉండాలి, కాబట్టి నీకు అధికారం లేదు, మేము ఎట్లయినా ప్రవర్తించవచ్చు, మా ఇష్టం, మేమేమైనా మాట్లాడతాం, కానీ గురువు మాత్రం అట్లా మాట్లాడకూడదు, నువ్వు నోరు మూసుకొని పడి ఉండాలి అంతే అని గురువుని శాసించేటువంటి స్థాయికి వచ్చారు. అంతేకాకుండా అసలు గురువు దగ్గరికి మనం ఎందుకు వెళుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. అందుకనే వచ్చిన విషయాన్ని మర్చిపోయి పుచ్చినటువంటి విషయాల కోసం ప్రయత్నం చేస్తుంటారు, ఆ విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఎంతటి జ్ఞానాన్ని చెప్పినా మనకి మాత్రం ఈ పుచ్చిపోయినటువంటి విషయాల గురించి ఆలోచించడం అంటేనే మహా ఇష్టంగా ఉంటుంది. అందుకని వాటిని గురించే బాగా మాట్లాడతాం. గురువు యొక్క కృపారసం మన మీద చిందించాలి అనేటువంటి భావన లేదు. గురువు యొక్క కృపారసం మన మీద చిందించకపోయినట్లయితే మనం కృతార్థులం కావటం జరగదు అని అంగిరసుడు ఈ మంత్రంలో చెప్పకనే చెబుతూ ఉన్నాడు. గురువును సమీపించేటువంటి వాడు ఎలా ఉండాలి? వైరాగ్యాన్ని కలిగి ఉండాలి, గురుభక్తిని వెంట పెట్టుకొని రావాలి, గురువు మీద శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలంటే ముందుగానే ఉండక్కర్లా, కానీ ఒక గురువుని కొంతకాలం ఆ గురువు దగ్గర ఉన్న తర్వాత, ఆ గురువు చెప్పేటువంటి విషయాలు విన్న తర్వాత, ఆ గురువు యొక్క భావాలు అర్థమైన తర్వాత, ఆ గురువు మీద నీకు ఒకసారి విశ్వాసం కలిగిన తర్వాత, ఆ విశ్వాసాన్ని పరిపూర్ణంగా నిరంతరము ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా అలా ఉంచుకోవాలి. ఆ విశ్వాసం సడలింది అని అంటే నీలో ఏదో దోషం ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆ దోషాన్ని గమనించకపోయినట్లయితే పతనం కావటం అనేటువంటిది జరుగుతుంది అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక గురువుని సమీపించేవాడు వైరాగ్యాన్ని, గురుభక్తిని వెంటబెట్టుకొని రావాలి. గురువచనంలో పూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆలకించినటువంటి విషయాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఆత్మతో అనుసంధానం కావాలి. ఇవన్నీ కూడా శిష్యుడు చేయవలసినటువంటి పనులు. గురువుకి ఉండవలసినటువంటి లక్షణాలు చెప్పి శిష్యుడు చేయవలసినటువంటి వాటిని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇలా తనను సమీపించినటువంటి శిష్యుని పట్ల మరి గురువు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ చివరి మంత్రంలో చెప్తున్నారు. 13వ మంత్రం చూడండి. తస్మై స విద్వాన్ ఉపపన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ సమాన్వితాయ ఏనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచతాం తత్వతో బ్రహ్మ విద్యాం ప్రశాంత చిత్తాయ ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడి, శమాన్వితాయ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడి. నిజంగా ఈ రెండు వేరువేరుగా చెప్పుకుంటాం కానీ రెండు ఒకటి. ఎప్పుడైతే మనకి ప్రశాంతం ఉందో ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే ఉందో మనం ప్రశాంతం అవుతాం. కాబట్టి ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ఇలాంటి రెండు లక్షణాలు ఉన్నటువంటి వాడు, ప్రశాంతంగా ఉన్నటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాలన్నీ కూడా తన యొక్క చెప్పు చేతల్లో ఉన్నటువంటి వాడు, సమ్యక్ సరైనటువంటి విధానంతో సరైనటువంటి పద్ధతిలో ఉపపన్నాయ సమీపించినటువంటి తస్మై అటువంటి శిష్యుడికి, అంటే ఇప్పుడు చెప్తారు శిష్యుడు ఏ ప్రకారంగా ఆ గురువుని సమీపించాలి, అతనిలో ఉండాల్సిన లక్షణం ఏమిటి, అతనిలో వైరాగ్యం ఉండాలి, అతనిలో ఇంద్రియ నిగ్రహం ఉండాలి, అతనిలో ప్రశాంతత ఉండాలి, గురువు మీద భక్తి విశ్వాసాలు ఉండాలి, ఇవన్నీ కూడా ఉండి అటువంటి శిష్యుడు గురువుని సమీపించినప్పుడు స విద్వాన్, అదిగో ఆ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు, ఆ బ్రహ్మవిదుడైనటువంటి గురువు, ఏమా దేని చేత సత్యం సత్యస్వరూపము అక్షరం పురుషం అక్షరమైనటువంటి ఆ పురుషుణ్ణి వేద తెలియగలడో, తాం బ్రహ్మ విద్యాం అటువంటి బ్రహ్మ విద్యని తత్వత యథార్థంగా ప్రోవాచ బోధించాలి. ఇది అంటే ప్రశాంత చిత్తుడై ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి శిష్యుడు సరైనటువంటి విధానంతో సమీపించినప్పుడు ఆ శిష్యుడికి ఈ బ్రహ్మ విద్య తెలిసినటువంటి గురువు సత్యస్వరూపము అక్షరము అయినటువంటి ఆ పరమాత్మని దేని చేత తెలుసుకోగలుగుతావో ఆ బ్రహ్మ విద్యను బోధించాలి. అంటే బ్రహ్మ విద్య ద్వారా సత్యస్వరూపమైనటువంటి పరమాత్మను దర్శించగలుగుతావు. పరమాత్మను దర్శించటమే ఈ శిష్యుడికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకే గురువు దగ్గరికి వచ్చాడు వెతుక్కుంటా. కాబట్టి ఆ బ్రహ్మ విద్యని ఆ గురువు శిష్యుడికి తప్పనిసరిగా బోధించాలి అని. తప్పనిసరిగా ఎందుకు బోధించాలి అని చెప్పారో, మరి ఈ కాలంలోనే కాక ఆ కాలంలో కూడా ఇలాంటి గురువులు ఉన్నారన్నమాట. ఎందుకనంటే అలా అర్హత కలిగినటువంటి శిష్యుడు వస్తే ఈ గురువు ఏం చేస్తాడంటే, అంటే ఇప్పుడు బాగానే దొరుకుతున్నారు కానీ ఆ రోజుల్లో కూడా ఉన్నారని మనం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఉపనిషత్తు కాలం భవిష్యత్తును ఊహించైనా రాసి ఉండొచ్చు, ఆ రోజుల్లో అయినా అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా వాళ్ళే కనపడుతున్నారు. ఏమిటనంటే ఎప్పుడైతే తనకి సేవ చేస్తున్నటువంటి శిష్యుడు ఉన్నాడు, తనను ఆశ్రయించినటువంటి శిష్యుడు ఉన్నాడు, ఈ సేవ వీడి చేత ఎప్పుడు చేయించుకోవాలని వాడి కోరిక ఆ గురువుకి. అందుకని ఆ బ్రహ్మ విద్యను బోధించకుండా అట్లా ఊరిస్తూ వాడి చేత అట్టే సేవ చేయించుకోవాలి. లేకపోతే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, వాడి చేత చేయించుకోవాల్సిన పనులు. అది ఆ పనులను చేయించుకోవడానికి తన యొక్క స్వార్థం కోసం స్వలాభం కోసం పనులు చేయించుకుంటాడు. అలాంటి వాళ్ళు ఈనాడు ఉన్నారు, మరి ఆనాడు కూడా ఉన్నారు, ఏనాడు ఉన్నారో మనకి తెలియదు, కానీ ఈనాడు మాత్రం ఖచ్చితంగా ఉన్నాడు, దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నారు అటువంటి వారికి ఈ బ్రహ్మ విద్యను బోధించాలి అని. ఇదే విషయాన్ని భగవద్గీతలో చెప్పారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. జ్ఞానైనటువంటి వాడు, తత్వదర్శనుడైనటువంటి వాడు ఉపదేక్షంతి, అతడికి ఉపదేశించాలి ఈ బ్రహ్మజ్ఞానాన్ని అని మనకి అక్కడ కూడా చెప్పారు. అంటే ఎవరైతే శిష్యుడు ప్రణిపాతేన అదిగో అట్లా సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన సరైనటువంటి సమయంలో అతడి యొక్క సందేహాన్ని వ్యక్తం చేసి, అతడికి గురువుకి అలా ఎప్పుడు కూడా ఆజ్ఞాబద్ధుడైనటువంటి శిష్యుడికి తాను ఈ జ్ఞానాన్ని బోధించాలి అని మనకు 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ భావాన్ని అక్కడ చెప్పడం జరిగింది భగవద్గీతలో. ఎందుకనంటే భగవద్గీత ఉపనిషత్తుల సారం కదా, కాబట్టి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటినే శ్లోకాలుగా మార్చి అక్కడ మనకు అందించడం జరిగింది. మరైతే ఇప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి శిష్యుడికి ఏ రకమైనటువంటి అర్హతలు ఉండాలో, అటువంటి యోగ్యతలు ఉన్నటువంటి శిష్యుడికి గురువు అనుగ్రహించాల్సినటువంటి విషయం ఏమిటో మనకి ఈ మంత్రంలో చెప్పాడు. శిష్యుడికి ఏ అర్హతలు ఉండాలా, ఆ అర్హతలను శిష్యుడు గురువుని సమీపించినప్పుడు ఆ గురువు అతనికి ఏం బోధించాలి. ఇంద్రియ నిగ్రహము ప్రశాంత చిత్తము ఈ రెండు శిష్యుడికి ఉండాల్సినటువంటి యోగ్యతలుగా ఈ మంత్రంలో చెప్పాడు. నిజంగా రెండు ఒకటే. ఎందుకని, ఎవరిలో అయితే ఈ కోరికల సంతకాలు తగ్గిపోతుందో వాళ్ళలో ఇంద్రియాలన్నీ కూడా చెప్పు చేతల్లో ఉంటాయి. ఎవరిలో అయితే ఇంద్రియాలన్నీ చెప్పు చేతల్లో ఉండి కోరికలన్నీ కనుక లేకుండా కనుక పోయినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఎందుకు ప్రశాంతంగా ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి లోపల ఉంటుంది కోరిక, దాని కారణంగా అది తీరిందాక ఆశాంతి, తీరిన తర్వాత కొత్త కోరిక పుట్టింది మళ్ళీ అశాంతి. కాబట్టి ఈ ప్రకారంగా కోరికల కారణంగానే మనకు అశాంతి కలుగుతూ ఉంది, మన స్వార్థం కారణంగానే అశాంతి కలుగుతూ ఉంది, మన ఆలోచనల కారణంగానే మనకు అశాంతి కలుగుతాం. కానీ ఇవన్నీ కూడా అధిగమించినటువంటి వాడు, ప్రశాంత చిత్తుడైనటువంటి వాడు అదిగో అటువంటి వాడు శిష్యుడు ఆ గురువుని కనుక ఆశ్రయించాలి అని ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ ప్రపంచం మీద, ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద, లౌకికమైనటువంటి భోగాల మీద ఎప్పుడైతే విరక్తి కలిగిందో ఇంద్రియాలన్నీ అప్పుడు చెప్పు చేతల్లోకి వచ్చేస్తాయి. ఇంద్రియాలన్నీ ఎప్పుడైతే చెప్పుచేతల్లోకి వచ్చినాయో అంతఃకరణం శుద్ధవుతుంది. ఎందుకంటే ఇంద్రియాలన్నీ కూడా అంతఃకరణానికి లోబడి ఉంటాయి. అందుకని ఇంద్రియాలు శుద్ధైతే అంతఃకరణం కూడా శుద్ధవుతుంది, మనసు యొక్క పరుగులు ఆగిపోతాయి. అంటే కోరికలు మనసుని అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి, ఎప్పుడైతే అవి లేకుండా పోయినాయో మనసు కాస్త ప్రశాంతమవుతుంది. అంటే కోరికలు అడిగితే మనసు ప్రశాంతం, కోరికలుంటే మనసు అశాంతి. మన అశాంతికి ప్రశాంతతకి కారణాలన్నీ ఈ కోరికలే. అయితే బలవంతంగా కోరికలను నడుచుకుంటే అప్పుడు ఇంకా ప్రమాదం ఉంది. అందుకని బలవంతంగా కోరికలను నడుచుకోకూడదు. మరి ఎట్లాగండి, నీకు ఏ కోరిక అయితే కలిగిందో ఆ వస్తువుని నువ్వు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఆ వస్తువులో ఉన్నటువంటి దోషాన్ని చూడటం కనుక నీకు చేతనైతే చాలు, అప్పుడు ఆ కోరిక చప్పబడిపోతుంది. అందువల్ల ఈ దోష దృష్టితో చూడాలి. ఈ సుఖాలు, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా స్వప్నతుల్యం. రాత్రి కల్లో కాసేపు ఆనందం వచ్చింది, మేలుకొని పోయింది, అదే రకంగా ఇవి కూడా స్వప్నతుల్యమని భావిస్తూ ఉండాలి. అప్పుడే కోరికలు అణిగిపోతూ ఉంటాయి. అంతేకాదు, నేను జ్ఞానార్జన చెయ్యాలి, నాకు జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, నాకు శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి అని ఎవరైతే తీవ్రంగా భావిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళే జ్ఞానార్జనకి అర్హులైనటువంటి వాళ్ళు. అటువంటి అర్హత కలిగినటువంటి శిష్యుడు యథావిధిగా, యథాప్రకారంగా, అంటే ఏ పద్ధతిలో గురువుని ఆశ్రయించాలో ఆ పద్ధతిలో గురువుని ఆశ్రయించినప్పుడు గురువు ఆ సత్యమైనటువంటి, అక్షరమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం, ఆ బ్రహ్మజ్ఞానం, ఆ బ్రహ్మ విద్య అదిగో దాన్ని బోధించాలి. అంటే అర్హత గల శిష్యుడు అర్థిస్తే తప్పక బోధించాలి అని దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్హత కలిగినటువంటి శిష్యుడు కనుక అర్థిస్తే తప్పకుండా అతడికి ఆ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని బోధించాలి. మరి శిష్యుడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి, ఆత్మవిద్యను అందించి అతన్ని ఆత్మవిధుడిగా చేయటమే నిజమైనటువంటి గురువు యొక్క కర్తవ్యం. కాబట్టి గురువు యొక్క కర్తవ్యం అది. ఆత్మజ్ఞానాన్ని బోధించకుండా లేదా ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి తెలివి ఆయన దగ్గర లేకుండా ఉన్నప్పుడు ఆ గురువు ఏం చేస్తాడు? ఆత్మజ్ఞానం ఎలా బోధించాలో ఆత్మజ్ఞానం అంటే ఏమిటో ఆయనకు తెలియదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? కర్మల రంగంలోకి దిగమంటాడు. ఆత్మజ్ఞానం తెలిసి ఆత్మజ్ఞానాన్ని బోధించడం అనుకోండి, మరి ఆయన ఎవరు? ఆయన దొంగ. ఏమిటి, ఎందుకని? ఎందుకనంటే అమాయక శిష్యుల యొక్క అమాయకత్వం మీద స్వారీ చేస్తూ ఉంటాడు, వాళ్ళని తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటాడు. అటువంటి వాడు నిజంగా గురువు అని చెప్పడానికి వీల్లేదు. అతడు శిష్యుడు పాలికి శని అని చెప్పాలి. కొన్ని సంవత్సరాలు తన చెంత ఉన్నప్పటికీ కూడా, తనకు సేవలు చేస్తున్నప్పటికీ కూడా, తాను చెప్పినటువంటి పనులు వేలు లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నప్పటికీ కూడా అతనికి ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందించకుండా అజ్ఞానంలోనే ఉంచి అందులోనే ముంచి గ్రంథాలు ముద్రించి అందించడానికో, ఆశ్రమంలో కుటీరాలు మందిరాలు కట్టించడానికో, తనను స్తుతించడానికో దీనికోసం ఉపయోగించుకుంటూ ఆ శిష్యుల్ని వేదాంత ముసుగులు కప్పుకొని తిరిగేటువంటి గురువులు గోముఖ వ్యాఘ్రాలు. గోముఖ వ్యాఘ్రం అని అంటే ఆవుముఖం పెట్టుకున్నటువంటి పులి అంటే తగిలించుకుంది అనమాట ఆవుముఖం. ఆమె ఏం చేస్తారంటే ఆవు కదా, పూజ జంతువు కదా, నమస్కారం పెడతానికి వస్తారు, అందరూ తెలుస్తుంది రన్నింగ్ చేస్తుంది. అంటే గోముఖ వ్యాఘ్రాలు లాంటి వాళ్ళు వీళ్ళనమాట. కాబట్టి తనను నమ్మి తనను ఆశ్రయించినటువంటి శిష్యుణ్ణి తనంతటి వాడిగా చేయటానికి శ్రమపడేటువంటి గురువే నిజమైనటువంటి గురువు. మరి ఆయన ప్రయత్నం చేసినా మరి వేళ సహకారం ఉండాలి, అందుకనే అర్హత కలిగినటువంటి వాళ్ళు అని చెప్పింది. కాబట్టి అర్హత కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఆ గురువు చెప్పేటువంటి దాన్ని అర్థం చేసుకోగలుగుతారు, సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. మరి అటువంటి గురువు బోధించాల్సింది ఏమిటి? దాన్ని ఇక్కడ చెప్పారు, అక్షర పరబ్రహ్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని. ఎందుకని? అక్షరుడై అవ్యయుడై సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి ఏ జ్ఞానం కావాలనో ఆ బ్రహ్మజ్ఞానాన్ని అందించాలి అన్నారు. కాబట్టి శిష్యుడికి గురువు అందించవలసింది ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందించాలి. ఏది తెలిసిన తర్వాత ఇక మరొకటి తెలుసుకోవాల్సింది ఈ లోకంలో లేదు. ఏది తెలిస్తే అన్నీ తెలిసినట్లేనో, అదిగో అటువంటి ఆత్మజ్ఞానాన్ని. నిజంగా ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా కనుక తెలుసుకున్నట్లయితే, అనుభవపూర్వకంగానే తెలుసుకున్నట్లయితే అటువంటి వాడికి సందేహాలు ఎక్కడ రావు. ఎవరికైనా వచ్చినటువంటి సందేహాలను తీర్చగలుగుతాడు. ఆ ఆత్మజ్ఞానం పరిపూర్ణంగా కనుక లేకపోయినప్పుడే అతనికి కూడా అనుమానాలు వస్తాయి. కాకపోతే వాక్చాతుర్యం ఉంటే ఏదో రకంగా కొట్టేయచ్చు, అవతల వాళ్ళ నోళ్ళు ముయించవచ్చు. కానీ నిజంగా ఆ శిష్యుడి యొక్క ప్రశ్నకి సందేహానికి సమాధానం కావాలని అంటే నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడే ఆ సందేహాన్ని తీర్చగలుగుతాడు. కాబట్టి శిష్యుణ్ణి అలా సందేహరహితమైనటువంటి జ్ఞానాన్ని అందించి ఆ శిష్యుణ్ణి కూడా తనంతటి వాడిగా చెయ్యాలి. అలా ప్రయత్నించినటువంటి వాడు గురువే నిజమైనటువంటి గురువు, సద్గురు అనేటువంటి పదానికి అర్హుడైనటువంటి వాడు. అంతేగాని నేను చెప్పిందే వినండి, ఇంకెవరన్నా చెప్పేవాడితే వినకండి. మీరు చాలా చోట్ల చూస్తుంటారు, నేను చెప్పేదే వినండి, ఇంకెవరు చెప్పేది వినకండి, ఫలానా దేవుణ్ణి పూజించండి, మిగిలినటువంటి వాళ్ళని ద్వేషించండి. అంటే ద్వేషించండి వాళ్ళు చెప్పరు, కానీ వీళ్ళు అర్థం చేసుకుంటారు ఓహో ద్వేషించాలని. ఎందుకనంటే ఆ చెప్పేటువంటి మాటల్లోనే ఉంటుంది. ఏమండి మీకు బాగా ధనము సంపదలు కావాలి కదా, లక్ష్మీదేవిని పూజించండి. ఈశ్వరుడిని పట్టుకుంటే ఏముందండి, ఆయన దగ్గర బూడిదేవి ఉంది, ఎప్పుడు బూడిద రాసుకొని ఉంటాడు, ఆ బూడిదే మీకు ఇస్తాడు అన్నారనుకోండి, అప్పుడు ఈశ్వరుని ఏం చేయాలన్నమాట? ద్వేషించాలి. కాబట్టి ఈ ప్రకారంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చెప్పి కానీ చెప్పకుండానే చెప్పినట్టు కానీ ఇలా చేసి ఆ శిష్యుల్ని ఆ రకమైనటువంటి స్థితిలో ఉంచేటువంటి వాడు నిజమైనటువంటి గురువు గారు. ఎప్పుడు పారాయణాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ తీర్థాలు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ కోరిన కోరికలు తీర్చుకుంటూ బ్రతకండి, శాస్త్రాలు చెప్పేటువంటి సత్యాలను తెలుసుకొని ఆత్మజ్ఞానులు అవుతారేమో, అదేం అవసరం లేదు మీకు, అంత కష్టపడాల్సినటువంటి అవసరం మీకేమీ లేదు. అలా మాత్రం ఎప్పుడు కాకండి, అలా చెప్పేటువంటి మాటలు మీరు నమ్మకండి. ఆయనకేం పరిపాట్లేక ఆయన ఏదో తంటాలు పడుతూ ఉంటాడు, మీరేం పరిపాట్లేని వాళ్ళ, ఎంతో కావాల్సిన వాడు, ఎంతో జీవితం ఉన్నటువంటి వాడు, బాగా చక్కగా సంపాదించుకొని బాగా ఖర్చు పెట్టుకొని భోగాలు అనుభవిస్తూ మళ్ళీ వచ్చే జన్మలో కూడా మంచి జన్మలు పొందాలి, మళ్ళీ ఆ లోకాల్లో కూడా బాగా సుఖాలు పొందాలి, కాబట్టి అట్లా పొందండి అని అలా చెబుతూ ఉంటాడు. అట్లా చెప్పి ఎప్పుడు కూడా ఇలాగే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా అక్కడే ఉండండి అని చెప్తూ ఉంటారు. అలా చెప్పేటువంటి వాళ్ళు, చెప్పకుండానే చెప్పినట్టుగా చెప్పేటువంటి వాళ్ళు, అలాంటి స్థితిలో శిష్యుల్ని ఉంచేటువంటి వాళ్ళు నిజంగా గురువులు కాదు, వాళ్ళు నిజంగా బరువులు, వాళ్ళు నిజంగా ద్రోహులు. ఒట్టి ద్రోహులు కాదు, ఆత్మద్రోహులు. కాబట్టి శాస్త్రాలు చదవండి, శాస్త్రాలను వినండి, శాస్త్రం ఏం చెప్పిందో తెలుసుకోండి, మీ బుద్ధితో విచారణ చేయండి, దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎంత కష్టమైనా సరే వాటిని తెలుసుకుంటేనే ఈ జన్మ సార్థకం. శాస్త్రాలను తెలుసుకోకపోతే, శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు తెలుసుకోకపోతే, జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, ఈ బ్రహ్మ విద్యని కనుక తెలుసుకోకపోతే లభించినటువంటి ఈ మానవ జన్మ కాస్త వ్యర్థమైపోతుందని గ్రహించాలి. వీటిని ఎవరు చెప్పినా సరే వినొచ్చు, ఎవరు చెప్పినా సరే అన్నింటినీ పరిశీలించి చూసుకోవాలి, మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి, ఈ జీవితంలో నాకు మోక్షమే కావాలి అనేటువంటి భావన పెట్టుకోవాలి, శాస్త్రాల్లో మోక్షానికి మార్గం ఏమని చెప్పారో దాన్ని తెలుసుకోవాలి, ఆ విధంగా నడుచుకోవాలి. అనవసరమైనటువంటి డాంపికాలకి పోకూడదు, అహంకారంతో అజ్ఞానాన్ని కౌగిలించుకోకుండా ఉండాలి. ఇదే జన్మ సార్థకం చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళ యొక్క లక్ష్యం, వాళ్ళు చేయవలసినటువంటి పని ఇది. కాబట్టి ఈ ప్రకారంగా ఈ బ్రహ్మ విద్య అనేటువంటి దాని యొక్క ప్రాధాన్యతని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అలా తెలియజేసి ఇక పొందవలసినటువంటి ఈ బ్రహ్మ విద్యని, ఈ ఆత్మజ్ఞానాన్ని, మరి అది ఏమిటో ఆ బ్రహ్మవిధులైనటువంటి గురువులు చెప్పాలి కనుక ఈ రెండవ ముండకంలో దాన్ని ప్రారంభం చేయబోతున్నారు. రేపటి నుంచి మనం ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనం చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం.